అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము. మేము ఇటలీకి ఓడలో ప్రయాణము చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును ఇతర ఖైదీలను యూలి అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. మేము ఆసియా తీరాలకు వెళ్లటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియా అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియా ప్రాంతంలోని దెస్సలోనికకు చెందిన అరిస్తారుకు అనేవాడు మా వెంట ఉన్నాడు. మరుసటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి పౌలు తన స్నేహితుల్ని కలుసుకుని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. అక్కడి నుండి మళ్లీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలివీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. కిలికియ పంపులియాల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ లుకియ ప్రాంతంలో ఉన్న మూరా అనే పట్టణాన్ని చేరుకున్నాము. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న అలెక్సాంద్రియా ఓడను చూసి మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు. ఎదురుగాలి వీస్తూ ఉండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా నీదు తీరాన్ని చేరుకున్నాం. ఎదురుగాలి వల్ల ముందుకు వెళ్లలేకపోయాము. అందువల్ల దక్షిణంగా వెళ్లి క్రేతు ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని సల్మోనే తీరం గుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లల్లో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా మంచి రేవులు అనే స్థలాన్ని చేరుకున్నాం. ఈ తీరం లసయ్య అనే పట్టణానికి దగ్గరగా ఉంది. అప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది. కాని ప్రయాణం చేయటం ప్రమాదకరమైపోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటిపోయింది. అందుకు పౌలు వాళ్లను జాగ్రత్త పడుమని చెబుతూ,
ప్రజలారా, ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూ ఉంది. వాడను సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చు
అని అన్నాడు. కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు నావికుని మాటలు విన్నాడు. వాళ్ళున్న రేవు చలికాలంలో ఉండటానికి పనికిరాదు కనుక అనేకులు ప్రయాణం సాగించుమని సలహా ఇచ్చారు. చలికాలం గడపటానికి ఫినిక్సు అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫినిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి వాయవ్య దిశలో నుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించడానికి వీలుంటుంది.
దక్షిణగాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు.
లంగరు తీసి ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. అంతలోనే ఉరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. ఓడ ఆ తుఫాను గాలికి కొట్టుకుని పోయింది. ఎదురుగాలి వల్ల మా ఓడ ముందుకు పోలేకపోయింది. మేమేమీ చెయ్యలేకపోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకుని పోయింది. కౌద అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. దానిని ఓడమీదకు ఎక్కించిన తరువాత త్రాళ్లు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ సూర్తీస ప్రాంతంలోని ఇసుక తిప్పలమీదికి వెడుతుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలివీచేవైపు పోనిచ్చారు. మరుసటి రోజు తుఫాను గాలి తీవ్రంగా వీచటం వల్ల ఓడలో ఉన్న సరుకులు సముద్రంలో పడవేశారు. మూడవరోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రములో పడవేశారు. సూర్యుడు కాని నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనబడలేదు. తుఫాను గాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకు మీద ఆశ ఇక పూర్తిగా వదులుకున్నాము. చాలా రోజుల నుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి,
నా సలహా పాటించి మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని నష్టంగాని కలిగేది కాదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను, ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని వాడమాత్రం నష్టమవుతుంది. నేనెవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో, ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు, పౌలు భయపడకు, విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయతలిచి నీకోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ల ప్రాణాలను రక్షించాడు. అందువల్ల ప్రజలారా, ధైర్యంగా ఉండండి, నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది, ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టుకుపోతాము
అని అన్నాడు. 14వ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియా సముద్రములో గాలికి కొట్టుకుని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. బుడుదు నీళ్లలోకి వేసి 20 బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తరువాత మళ్ళీ బుడుదు నీళ్లలోకి వేసి 15 బారల లోతుందని తెలుసుకున్నారు. ఓడ రాళ్లకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగం నుండి 4 లంగర్లు వేశారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. నావికులు ఓడ ముందు భాగం నుండి లంగర్లు నీళ్లలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్లాలని వాళ్ల ఉద్దేశం. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో,
ఈ నావికులు వాడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు
అని అన్నాడు. ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్లను కోసి ఆ పడవను నీళ్లలోకి పోనిచ్చారు. సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్నీ తినుమని చెబుతూ,
గడచిన 14 రోజుల నుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరగనున్నదో మీకు తెలియదు, అయినా కాచుకున్నారు. ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు
అని అన్నాడు. ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకుని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలుపెట్టాడు. అప్పుడందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నారు. మా సంఖ్య మొత్తం 276. వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తరువాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేశారు. సూర్యోదయమయ్యింది. వాళ్లకు భూమి కనిపించింది, కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనబడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. త్రాలు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్లు విప్పారు. ఓడ యొక్క ముందు భాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. కాని ఆ ఓడ నీళ్లల్లో ఉన్న ఇసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందు భాగం ఇసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలైపోయింది. నేరస్తులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో సైనికులు వాళ్లను చంపాలని నిశ్చయించుకున్నారు. కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈదగలిగిన వాళ్లను నీళ్లలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. మిగతా వాళ్లను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.